गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मानवजाति चरित्रलो ह्रीं श्रीं क्लीं इवे मूडु बीजाक्षरालु। సాధారణంగా మనిషి క్లిం పరిధిలోనే జీవిస్తాడు. క్లిం పరిధిలో జీవిస్తాడు అంటే వాడి సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. అబ్బాయికి చదువు చెప్పాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, భోజనం చేయాలి, అనారోగ్యంగా ఉంటే మందు వేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవంతా కూడా మన నిర్ణయాలు ఏం కాదు, అవసరంతో వచ్చేటటువంటి నిర్ణయాలు. ఆకలిస్తే అన్నం తింటాం, దాహం వేస్తే నీళ్లు తాగటం, పిల్లాడు పుట్టాడు కనుక పెంచుతాం, పెంచాం కనుక చదివిస్తాం. ఏం చదువు చదివిస్తాం? సమాజం ఏం చెప్తే అది. సమాజంలో ఉన్నటువంటి చదువులు చదివించగలమే తప్ప సమాజంలో లేనటువంటి చదువులు మనము చదివించలేము. ఫోటో పనికొస్తుంది అన్నారా? కానీ ఈ బతుకునే సమయాన్ని సదుపయోగం చేసుకునేటువంటి వాడు క్లీం బీజ సాధకుడు. సమయాన్ని ఉపయోగించుకోకుండా సమయము మనని ఉపయోగించుకుంటే మనం అసలు సాధకులం కానే కాదు. చోడుగై పది చిన్న అమిటే జిస్కీ పావని కాయ, ఇందాక చదివాం మనం. ఎవరి శరీరము అవుతే, పవిత్రమైనటువంటి శరీరము అవుతే కాలము మీద చెరగనటువంటి పాదముద్రలు వేసిందో, మహాత్ముల చరిత్ర అంతా కూడా అంతే. అంటే వాళ్ళ ఆచరణలు మనకి మార్గదర్శక సూత్రాలు అయ్యాయి. దేశంలోనే కాదు, విదేశంలో కూడా. ఇక్కడ గాంధీ అంటే అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అంటాం, ఇక్కడ నెహ్రూ అంటే అక్కడ కెన్నడీ అంటాం, ఇక్కడ ఒక లీడర్ అవుతే అక్కడ ఇంకొక లీడర్ పేరు. కానీ వీళ్ళందరూ కూడా ఒక లక్ష్యం కొరకు కాలాన్ని ఉపయోగించుకున్నారు. లక్ష్యము కొరకు కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు క్లీం బీజ సాధకులు. అది ఏ లక్ష్యం అయినా కానివ్వండి. ఇంకొంతమంది సాధకులు ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వనరుల్ని ఇంకా ఎక్కువ ఎలా ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన మాట రాసి కాపీ చేయటం కష్టం కనుక ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గుర్తుంచుకోవటం కష్టం కనుక టేప్ రికార్డర్ కనిపెట్టాడు. మనం చేసినటువంటి పెళ్ళి మళ్ళా అలాగే ఎలా చూడాలి యథాతథంగా అంటే వీడియో కనిపెట్టాడు. లెక్కలు ఫాస్ట్గా చేయాలి, ఫార్ములాలు అవి మనం అంత ఈజీగా చేయలేమంటే కంప్యూటర్ కనిపెట్టాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? శ్రీం బీజ సాధకులు. అంటే వనరుల యొక్క సామర్థ్యాన్ని పెంచేటటువంటి సాధకులు. వనరుల యొక్క సామర్థ్యాన్ని పెంచేటటువంటి సాధకులు క్లీం బీజ సాధకుల కంటే సహజంగానే ఒక మెట్టు పైన ఉంటారు. ఇంచేత ఒక మెట్టు పైన ఉన్నారు. క్లీం బీజ సాధకులు సమయాన్ని ఉపయోగించుకోగలిగితే శ్రీం బీజ సాధకులు సమయాన్ని అనంతముగా పెంచుతారు. ఎలా అనంతంగా పెంచుతారు? కంప్యూటరే ఉదాహరణ కదా. ఒక ఉత్తరం ఇవాళ నేను పోస్ట్ చేస్తే సముద్రయానం చేసి వెళ్ళాలి అనుకుంటే 6 నెలలో 7 నెలలో పడుతుంది. సిమెయిల్ ఈమెయిల్ ఇన్స్టంటేనియస్. అంటే ఎన్ని రెట్లు సమయాన్ని పెంచారు వాళ్ళు? 6 నెలలు. 6 నెలల కాలాన్ని 1 సెకండ్లో చేశారు వాళ్ళు. అంటే క్లీమ్ని ఉపయోగించుకోవటం శ్రీమని అర్థమవుతుంది కదా. సంపత్తి అంటే అది. అంచేత సంపద కావాలి అనే బాధ ఉంది తప్ప సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్నది అర్థం చేసుకోవటం లేదు ఎవడు కూడా. ఇప్పుడు ఇవాళే ఉంది, కాలేజీకి వెళ్దామని బయలుదేరాను, మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ ఉంటే ఏం చేయండి, అశ్వమేధ యాగం జరుగుతోంది. అశ్వమేధ యాగం జరుగుతూ ఉంటే అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటో చెప్పాలి. అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటో చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం చెప్తాను నేను అంటే అశ్వమేధ యజ్ఞం అయిపోయాక కూడా పూర్తి అవ్వదు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు కాలేజీ మానేయాలి. కాలేజీ మానేసి ఏం చేయాలి నేను, అశ్వమేధ యజ్ఞాన్ని ఇంకా పూర్తి చేయాలి. అంచేత ఇంకా ఇప్పుడు కూర్చున్నాం మనం, చెప్పుకుంటూ పోతాం అంతే. ఆ పుస్తకం పూర్తవ్వాలి, అప్పుడు లేవాలి. ఇది శ్రీం బీజ సాధన. వనరులు ఉన్నాయి మన దగ్గర, టేప్ రికార్డర్ ఉంది, మనుషులు ఉన్నారు, పుస్తకం ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవటానికి ఏం చేస్తాం, క్లీన్ బీజ సాధకుడు టైం టేబుల్ వేసుకుంటాడు. వారానికి 5 నిమిషాల పాటు నేను పారాయణ చేస్తాను. చెయ్యొచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు 5 నిమిషాల పాటు పారాయణ చేస్తూ కూర్చున్నావు అనుకో, నెక్స్ట్ బర్త్లో అశ్వమేధ యజ్ఞం చేయగలుగుతావు. అశ్వమేధ యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయి, మీరు అది మాత్రం గాభరాపడకండి అశ్వమేధ యజ్ఞం. కానీ శ్రీం బీజ సాధకుడు ఏం చేస్తాడు, ఆ టైంని ఎలా ఉపయోగించుకోగలరు, ఎంత ఫాస్ట్గా ఫాస్ట్గా ఉపయోగించుకోవాలి అనేసరికల్లా మనుషులు కావాలి. డబ్బు కాదు కావాల్సింది, మనుషులు కావాలి. డబ్బుతో మనుషుల్ని ఉపయోగించుకోగలము అనేటటువంటి చాలా భ్రమ మనుషుల్ని ఉంది. డబ్బుతో మనుషులు నిన్ను చంపేటట్లు చేసుకోగలవు. ప్రతి డబ్బు ఉన్నవాడికి వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. వాడి కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు ఏవి అడిగితే తెలుస్తుంది. వీడు ఎప్పుడు చేస్తాడరా, వీడు చచ్చిపోతే ఏమవుతుంది, ఆ డబ్బు మేము ఉపయోగించుకుంటాం. ఫ్యాక్టే కదా అది. వీడు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాడు, వీడు ఇంకా ఎన్నాళ్ళు చేస్తాడు, ఇంకా ఎక్కువ బతికితే ఇంకోటికి ఆస్తి రాసి ఇచ్చేస్తాడేమో, అదో ప్రమాదం ఉంది. అంచేత మన పేరు మీద ఆస్తి రాయగానే ఏమవ్వాలి, వాడు చచ్చిపోతే ఏం చేయాలి, ఏదో చేయాలి. అంచేత డబ్బు మనుష్యుల యొక్క ప్రేమ నీకు ఇవ్వదు. గురువులు ఏం మనకు కనిపించారా, వాళ్ళు ఎప్పుడైనా మనతో మాట్లాడారా, వాళ్ళు ఎప్పుడైనా మీరు మాట్లాడారా శ్రీరామ శర్మ ఆచార్యతో, చూశారా ఎప్పుడైనా ఆయన్ని? కానీ ఎందుకు ఇంత అవస్థపడుతున్నాం, శ్రీం ఉపాసన అది, సామూహిక శక్తి ఉపాసన. ప్రేమ ఉండగానే ఆటోమేటిక్గా కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేయలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే శ్రీం బీజ సాధన అర్థం అవటం లేదు. మరి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి, కలిసి పనిచేయటమే. ఇటువైపు నుంచైనా వెళ్ళొచ్చు, అటువైపు నుంచైనా రావచ్చు. ప్రేమ ఉంటే కలిసి పనిచేస్తాం, లేకపోతే కలిసి పనిచేస్తే ప్రాణస్నేహితుడు ఎలా అవుతారు, ప్రాణస్నేహితులు కలిసి చదువుకోవటం వల్ల అంతేనా. వాడు ప్రాణస్నేహితుడు ఎలా అయిపోయాడు, ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది చిన్ననాటి స్నేహితుడిని చూడగానే. ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది, కలిసి చదువుకున్నాను. అంచేత కలిసి అయినా పనిచేయండి, లేకపోతే లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా కలిసి పనిచేస్తారు. ఇది శ్రీం కాలాన్ని ఉపయోగించుకోవటం. దీనికంటే ఇంకొక మెట్టు పైన ఒక సాధన ఉంది, హ్రీం బీజ సాధన. ఈ హ్రీం బీజ సాధన సంకల్పము యొక్క సాధన, వనరుల యొక్క సాధన కాదు, వనరుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కాదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం కాదు, అసలు వనరులు కాలాన్ని క్రియేట్ చేసేటటువంటి సాధన. వనరుల్ని అది తయారు చేస్తుంది, కాలాన్ని అది తయారు చేస్తుంది, హ్రీం బీజ సాధన. దీనినే మహాసరస్వతి సాధన అని అరవిందో అంటూ ఉండేవాడు. హ్రీంని శ్రీంని మహాలక్ష్మి సాధన అంటూ ఉండేవాడు, క్లీంని మహాకాళి సాధన అంటూ ఉండేవారు. కానీ చాలామంది గురువులు మహాకాళి సాధన దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే సాధకులు అంతకంటే ముందుకు వెళ్ళలేరు, ఓ రిజిడ్ టైం టేబుల్లో పడిపోతారు వాళ్ళు. ఫలానా గురువు శిష్యుడు అవుతే ఈ టైంకి గాయత్రి యజ్ఞం చేసుకోవాలి, ఈ టైంకి ప్రాణాయామం చేసుకోవాలి, ఈ టైంకి ఈ పని చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస శిష్యుడు అవుతే ఈ పని చేసుకోవాలి, యోగానంద శిష్యుడు అవుతే ఈ పని చేసుకోవాలి. ఒక రిజిడ్ టైం టేబుల్ రెడీ అయిపోతుంది, క్లీన్ అంతే. కానీ ఆ టైం టేబుల్లో శ్రీం ఉండదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటూ ఉండదు, క్లీన్ సాధనే. అంచేత గురువులందరూ కూడా మహాకాళి సాధన దగ్గర ఆగిపోతారు. వాళ్ళ తప్పు కాదు, అది సాధకుల తప్పు. అందులో కొంతమంది సాధకులు శ్రీం స్థాయి వరకు వెళ్తారు, శ్రీంస్థాయి అంటే ఏంటి, వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వచ్చిన వాళ్ళని, వాళ్ళకి వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ గొప్ప గొప్ప వాళ్ళగా మారేటటువంటి స్థాయికి తీసుకెళ్తారు. ఆ శ్రీం బీజాన్ని ఉపయోగించుకుని మనుష్యులు మార్చేటటువంటి చేతనత్వంలో షిరిడి సాయి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అణుముచ్చంగా తయారయ్యారు. మెహర్ బాబా, ఉపాసిని బాబా మహారాజ్, నారాయణ్ మహారాజ్, మనకు తెలిసినటువంటి కొంతమంది పేర్లు, వాళ్ళు కూడా మహాగురువులు అయిపోయారు. శుద్ధి సాయి శ్రీంబీజ సాధన చేయించాడు. అంటే ఏంటి, వనరుల్ని, ఆ మానవ శరీరధారులని గురువు రూపంగా పరిణిచయించగలిగాడు. వనరులేగావి, వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ చేత శ్రీంబీజ సాధన చేయించగలిగాడు. ఈ శ్రీంబీజ సాధనే వెంకటరమణమూర్తి. ఎలా, ఎవరిని అప్పడిగాడు? కుబేరుడు ఏ దిశాధిపతి? ధనాధిపతి కదా. ధనాధిపతి ఎవడు? గ్రహాలలో బృహస్పతి. అసలు ధనం ఏంటి? మనిషికి కాలమే కదా. కాలాన్ని తెచ్చుకున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ దిశలలో ఉన్నటువంటి అవగాహన చేస్తే అసలు కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవటం ఏంటి? మనం కూడా అలాగా గురువుల దగ్గర వాళ్ళ జ్ఞానాన్ని అప్పు తీసుకుంటాం. న్యూటన్ దగ్గర, ఐన్స్టీన్ దగ్గర, వాళ్ళ దగ్గర వాళ్ళ జ్ఞానాన్ని మనం అప్పు తీసుకుంటాం. కానీ జ్ఞానం వాళ్ళకి ఎందువల్ల వచ్చింది? చాలా సంవత్సరాలు శ్రమపడ్డారు వాళ్ళు. న్యూటన్కి ఒక రోజులో గ్రావిటేషన్లా రాలేదు కదా, ఐన్స్టీన్కి ఒక రోజులో గ్రావిటేషన్లా రాలేదు కదా. అంచేత వాళ్ళ జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నావు అంటే నువ్వేం తీసుకున్నావు అనమాట, వాళ్ళ సమయాన్ని. ఆ జ్ఞానము అంతా కూడా వాళ్ళ జీవిత కాలంలో సంపాదించినటువంటి కాలము యొక్క సారము. ధనాధిపతి కుబేరుడి దగ్గర తీసుకున్నాడు అప్పు. ఎందుకు అప్పు తీసుకున్నాడు? మనం కూడా జ్ఞానాన్ని అప్పు తీసుకుంటాం గురువుల దగ్గర. అశ్వమేధ యజ్ఞం చేయాలని నాకేమైనా తెలుసా, మీకేమైనా తెలుసా? అసలు అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటో తెలుసా? ఏం చేసాం, ఉత్తర దిశ నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఆ జ్ఞానము ఎక్కడ క్రోడీకరించబడాలి, ఎక్కడ పడాలి? తిరుపతిలో పడాలి. ఇంచేత ఎంత అద్భుతమైనటువంటి తిరుపతి క్షేత్రంలో మళ్ళీ అదే ఉత్తర దిశ నుంచి వచ్చినటువంటి జ్ఞానము మళ్ళీ అప్పుగా తీసుకుంటున్నాం. అప్పు అంటే ఏంటి? మంది కాందేగా. అప్పు అంటే అప్పని తీసుకోవాలి. ఏంటి, గాలి కూడా మనం అప్పు నుంచి తీసుకుంటున్నాం, ప్రకృతి నుంచి అప్పేగా. నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? అప్పేగా. మందా ఏంటి అది, నువ్వు ట్యాక్స్ కట్టినంత మాత్రానా? కాన్సెప్ట్ అర్థమవుతుంది. గురుచేతనత్వం శ్రీంబీజ సాధన. అంచేత శ్రీంబీజోపాసకుడు ఎన్నో లక్షలు, 32 లక్షలు ఎంతో చేశాట వెంకటరమణమూర్తి శ్రీంబీజ సాధన. అందుకే అక్కడ శ్రీమన్ రాయించింది. క్లీమ్ నుంచి శ్రీంకి జరిగేటటువంటి స్టెప్ గురువుల ప్రణాళికలో సమస్త గురువుల యొక్క జ్ఞానాన్ని కూడా ధన రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తి. అంతే కదా, ఏ వ్యక్తిదైనా జ్ఞానం కావాలంటే డబ్బు కావాలి, లేబర్ కావాలంటే డబ్బు కావాలి, బట్టలు కావాలంటే డబ్బు కావాలి, భోజనం కావాలంటే డబ్బు కావాలి, కారు కావాలంటే డబ్బు కావాలి, సిగరెట్ కావాలంటే డబ్బు కావాలి, తాగుడు కావాలంటే డబ్బు కావాలి. అంచేత ధనము ఉత్తర దిశ నుంచి వచ్చేటటువంటి అప్పు మాత్రమే. చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తుంచుకోండి. ధనాధిపతి నమః. ఉత్తర దిశ వైపు మొహం పెట్టి కూర్చోటము, ఉత్తర దిశ వైపు మొహం కూర్చున్న వాడికి దక్షిణ దిశగా మీరు కూర్చొని తీసుకుంటే సైకిల్ పూర్తవుతుంది, చక్రం పూర్తవుతుంది కదా, అలాగ వస్తుంది, ఇలా వెళ్తుంది. వీళ్ళు వినకూడదు అన్నాడు అనుకోండి, వాడికి రాదు, సైకిల్ బ్రేక్ అవుతుందిగా, సర్క్యూట్ పూర్తవ్వాలిగా. ఈ సర్క్యూట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. అశ్వమేధ యాగంలో ఈ సర్క్యూట్ పూర్తవుతుంది. ఉత్తరం వైపు వచ్చేటటువంటి ధనము, ఉత్తరం వైపు నుంచి వచ్చేటటువంటి జ్ఞానము అనే ధనము తిరుపతిలో 5 రోజుల పాటు లభిస్తుంది మనకి. కానీ 5 రోజుల పాటు లభించేటటువంటి ఆ ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే పెళ్లి చేయాలమ్మాయిది, ఏం చేస్తాం? ముందు శుభలేఖ వేయించేస్తాం, ఫలానా రోజుకి అందరూ రండి అంటాం. వచ్చాక వాళ్ళకి కావలసిన వనరులు మనం సముపార్జన చేసి పెడతాం కదా, వచ్చేసాక మంచిళ్ళు లేవు అది లేవు అని అన్నాం కదా, అంచేత దానికి ప్రిపరేషన్ చేయాలి మనం. ఇప్పుడు తిరుపతిలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఈ గురుచేతనత్వం, స్వయముగా వెంకటరమణమూర్తి ఆ పని చేయించుకుంటున్నాడేమో అని నా డౌట్. కానీ వెంకటరమణమూర్తిని మళ్ళా గురు పరంపరని వేరు చేసుకోకండి. మీరు మీరు వేరుగా చూశారంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదని. ఏ గురువు ఇంకో గురువుతో భిన్నము కాదు. కెమిస్ట్రీ లెక్చరర్స్ ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉండుంటారు, అందరూ ఆ కెమిస్ట్రీయే చెప్తారు. ఒకడు ఇంగ్లీష్లో చెప్పొచ్చు, ఒకడు ఉర్దూలో చెప్పొచ్చు, ఒకడు రష్యాలో చెప్పొచ్చు, ఒకడు జర్మనీ భాషలో చెప్పొచ్చు, కానీ చెప్పేది మాత్రము ఆ రసాయన శాస్త్రమే. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం, కాలాన్ని వినియోగించుకోవటం క్లీన్, వనరుల్ని ఉపయోగించుకోవటం శ్రీం, ఇదంతా కాకుండా వనరులు కాలాన్ని ఉత్పత్తి చేసేటటువంటి విద్య హ్రీం. ఈ మూడే ఉన్నాయి ప్రపంచంలో, కాలము, వనరులు, కాలాన్ని వనరుల్ని ఉత్పత్తి చేసేటటువంటి విద్య హ్రీం. దాని కొరకు ఈ అశ్వమేధ యజ్ఞం ఎలా పనిచేస్తుంది అన్నదే మనం చదువుకోబోతున్నాం. జత ఇది హిందీలో చదివేస్తూ ఉంటాను, ద్రోణి చెప్పేశాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ ఉండండి దాన్ని. దాని తర్వాత వివరణ ఇస్తూ ఉంటాను. ఇంచేత ముందు హిందీలో చదువుతాను, ముందు చదువుదాం అనుకున్నా, కానీ ఇందులో కొన్ని శ్లోకాలు అవి నేను అప్పుడు టైం లేక ఇన్కార్పొరేట్ చేయలేదు ఇందులో, కానీ ఇప్పుడు ఆ ఎడిషన్ కావాలి కదా. ఇంచేత హిందీలో చదివి చదవగానే మళ్ళా తెలుగులో అర్థం చెప్తా, లైన్ టు లైన్ తెలుగు దానిచ్చి అయిపోగానే ఎక్స్ప్లెనేషన్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సర్వం అశ్వమేధః శతపథ బ్రాహ్మణము 13:3:1:4. శతపద బ్రాహ్మణమే సమస్త కామనాం కి పూర్తి కేలియే ప్రజాపతి ద్వారా అశ్వమేధ యజ్ఞానుష్ఠాన్ కియే జానే కా వివరణ ఇస్ ప్రకార్ హే. శతపద బ్రాహ్మణములో సమస్త కోరికలు పూర్తి చేయించుకొనుటకు ప్రజాపతి ద్వారా అశ్వమేధ యజ్ఞానుష్ఠానము ఎలా చేయబడినదో దాని వివరణ ఇలా ఇవ్వబడినది. ప్రజాపతిర కామయత సర్వాన్ కామానాప్నియాగుం సర్వా వ్యష్టిర్వ్యశ్నువీయేతి స ఏతమశ్వమేధం త్రిరాత్రం యజ్ఞక్రతుమపశ్యత్తమాహరత్తేనాయజత తేనేష్ట్వా సర్వాన్ కామానాప్నోత్ సర్వా వ్యష్టిర్వ్యాశ్రుత సర్వాన్ హవై కామానాప్నోతి సర్వా వ్యష్టిర్వ్యశ్రుతే యో అశ్వమేధేన యజతే. ప్రజాపతిని ఇచ్చా కి మేరీ సభీ కామనాయే పూరీ హో జాయే, ముఝే సభీ పదార్థ మిలే. ప్రజాపతి నా కోరికలన్నీ తీరాలని, నాకు అన్ని పదార్థాలు దొరకాలని కోరుకున్నాడు. ఉస్ని ఇస్ త్రిరాత్ర యజ్ఞక్రతు అశ్వమేధకో దేఖా, అతను ఈ మూడు రాత్రుల యజ్ఞక్రతు అయినటువంటి అశ్వమేధమును చూచెను. ఉస్కో లే ఆయా, దానిని తీసుకొని వచ్చెను. ఉస్సే యజ్ఞకియా, దానితో యజ్ఞము చేసెను. ఇస్ యజ్ఞకో కరికే సబ్ కామనాంకో పూరాకియా, ఈ యజ్ఞమును చేసి అన్ని కోరికలను పొందెను. సబ్ పదార్థంకో ప్రాప్తికియా, అన్ని పదార్థములను పొందెను. జో అశ్వమేధ యజ్ఞకర్త హే, ఎవరైతే అశ్వమేధ యజ్ఞము చేస్తారో ఉస్కి సభీ కామనాంకి పూర్తి హోతి హే, అతని అన్ని కోరికలు తీర్చబడతాయి. వా సభీ పదార్థంకో ప్రాప్త కర్లేత హే, అతడు అన్ని పదార్థములను పొందుతాడు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ మూడో రాత్రులు చేసేవి ఈ యజ్ఞక్రతువుని అశ్వమేధ యజ్ఞాన్ని చూశాడు, చూసి దాన్ని తీసుకువచ్చాడు అని శతపథ బ్రాహ్మణంలో చెప్పారు. అంటే క్లుప్తంగా మొత్తము అశ్వమేధ యజ్ఞం గురించి డీటెయిల్స్ చెప్పేశారు. ఇక్కడ ఏంటి, అక్కడ డీటెయిల్స్ చెప్పేశారు, మీరు ఏది కోరుకున్నా, మీరు ఏ పదార్థాలు కావాలనుకున్నా రెండు మీకు లభిస్తాయి. పదార్థాలు లభిస్తాయి, కోరికలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రజాపతి కోరుకున్నవి ప్రజాపతికి ఎలా లభించాయో మీరు కోరుకున్నవి మీకు లభిస్తాయి. మనం ఏమని కోరుకోబోతున్నాం? ఒకే భాష, ఒకే విశ్వము కదా, వన్ వరల్డ్ వన్ లాంగ్వేజ్ వన్ రిలీజియన్. దానికోసం ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్, అశ్వమేధ శృంఖల మహాకాల్కి ప్రతిజ్ఞాక ఉత్తరార్థ. అశ్వమేధ శృంఖలలు మహాకాలుని ప్రతిజ్ఞ యొక్క ఉత్తరార్థములు. అఖండ జ్యోతిక ప్రకాశం గాయత్రి ఉపాసన అంకోసే ప్రారంభువాత. అఖండ జ్యోతి అనే మ్యాగజీన్ యొక్క ప్రింటింగ్ గాయత్రి ఉపాసన అనే పేరుతో మొదలెట్టబడినది. తత్ప్రథం పుష్టపర చెప్పనే వాలి గాయత్రి మాతాకి చెవికి నీచే ఏక్ పంక్తి చపా కర్తీథి. అప్పుడు మొదట పేజీ మీద అచ్చు వేయబడినటువంటి గాయత్రి మాత యొక్క బొమ్మ కిందన ఒక పంక్తి అచ్చు వేయబడి ఉండేది. ఏంటది? సందేశ స్వర్గక నహి ధరాపర్ లాయి ఇస్ ధరతీ కోహి స్వర్గ బనాని ఆయి. స్వర్గం యొక్క సందేశము ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఇది రాలేదు, భూమిని స్వర్గముగా మార్చటానికి ఇది వచ్చినది. తప్ షాయదీ కిసీకో మహాప్రాణ సత్తాకి ఇస్ గర్వోక్తి పర్ విశ్వాస్ హోతా రహా హో. పర్ కాలాంతర్ మే మహాకాలిని ఉస్ దేవ్ సత్తాకు కిస్ తరహ ఘర్ ఘర్ ప్రతిష్ఠిత్ కర్ దియా యహ సబ్కే సామ్నే హే. మొదట్లో మహాకాలుని యొక్క ఈ గర్వోక్తి మీద ఎవరు విశ్వసించి ఉండరు, కానీ ఈనాడు అనేక మంది ఇళ్లల్లో ఈ గాయత్రి ఉపాసన ప్రకరణ ప్రారంభం అవటం వల్ల అందరూ దాన్ని ఇప్పుడు నమ్మవలసి వస్తుంది. గాయత్రి మహావిజ్ఞాన్ కే తీన్ ఖండోం కే అబ్ తక్ ప్రాయ 30 సంస్కరణ చెప్ చుకే హే ఔర్ ఉన్ని ఇస్ దివ్య సత్తా కే ప్రతి జన్ జన్ కో శ్రద్ధాసే భర్ దియా హే. గాయత్రి మహావిజ్ఞానం యొక్క 3 ఖండములు 3 భాగాలు యొక్క 30 సంస్కరణాలు అంటే 30 రీప్రింట్స్ ఈ పాటికి జరిగిపోయాయి. దానివల్ల ఈ దివ్య సత్త గురించి ప్రతి వ్యక్తిని శ్రద్ధ అంకురింపబడినది. ఏంటి ఇక్కడ చెప్తున్నారు? అఖండ జ్యోతి అనేటటువంటి మ్యాగజీన్ ఆయన స్టార్ట్ చేశారు గురువుగారు 1940s. స్టార్ట్ చేసినప్పుడు ఆయనే రాసుకునేవారు, ఆయనే కంపోజ్ చేసుకునేవారు, ఆయనే ప్రింట్ చేసుకునేవారు. ఫలానా వాడు డిటిపి చేయలేదు, ఫలానా వాడు వినలేదు, ఫలానా వాడు చేయలేదు కనుక జరగలేదు అనే మాట లేదు ఎక్కడా కూడా. ఆయనే అన్నీ రాసుకునేవాడు, రాసుకున్న తర్వాత ఆయనే కంపోజ్ చేసుకునేవాడు, కంపోజ్ చేసిన తర్వాత ఆయనే ప్రింట్ చేసుకునేవాడు, ప్రింట్ చేసుకున్న తర్వాత ఆయనే పోస్ట్ చేసుకునేవాడు. పోస్ట్ చేసుకున్న తర్వాత ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరాలు వస్తే వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తి తగ్గకుండా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయనే జవాబులు ఇచ్చుకునేవాడు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, మహాకాలుడు ఆ మ్యాగజీన్ స్టార్ట్ చేశాడు. మహాకాలుడు ఆ మ్యాగజీన్ మాత్రమేనా స్టార్ట్ చేస్తాడు? కాలంలో ఏ మ్యాగజీన్ వచ్చినా మహాకాలుడిదే. ఆంధ్రప్రభ కావచ్చు, అది బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, పరికరాన్ని చెత్త అయినటువంటి నావెల్ కావచ్చు, ఏది ప్రింట్ అయినా కాలంలో ఏ సంఘటన జరిగినా అది మహాకాలుడిదే. కానీ ఈ మ్యాగజీన్ మీద ఏమి అచ్చుబడి ఉండేది? ఇది స్వర్గము నుంచి భూలోకమునకు వచ్చినటువంటి శక్తి కాదు, స్వర్గము నుంచి భూమి మీదకి తేబడినటువంటి శక్తి కాదు, ఇదేం చేస్తుంది, భూమినే స్వర్గముగా మార్చేస్తుంది అని చెప్పాడు. అది జాగ్రత్తగా మనం చదవం, ఎప్పుడు కూడా చదివినా మన బుర్రకెక్కదు. ఎందుకెక్కదు అంటే దానికి తగినటువంటి జ్ఞానము లేదు, అవగాహన లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్లో అవగాహన చాలా ఈజీగా వస్తుంది. అప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటి మనం అర్థం చేసుకోవాలి? ఈ పంక్తులు గురువుగారు ద్వారా స్థాపించబడినటువంటి ఈ అఖండ జ్యోతి మ్యాగజీన్ ప్రింట్ అయినప్పుడు మహాకాలుడికి ఒక కోరిక వచ్చింది. ఏమిటి మహాకాలుడు కొన్నది, వచ్చినటువంటి ఆ కోరిక? భూమి స్వర్గంగా మారిపోవాలి. ఆ కోరిక ఎవరిది? మహాకాలుడి యొక్క కోరిక. అంతేత అది పూర్తవుతుందా వదా? ఖచ్చితంగా పూర్తవుతుంది. ఎన్నాళ్ళల్లో పూర్తవుతుంది? టైం మనకి ముఖ్యం కానీ మహాకాలుడికి కాదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మహాకాలుడికి టైం ముఖ్యం కాదు, అతను నిర్ణయం చేసుకున్నాడు ఈ భూమి స్వర్గంగా మారిపోవాలని. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకో 4 కోట్ల సంవత్సరాల తర్వాత ఇది ఖచ్చితంగా స్వర్గంగా మారిపోతుంది. కానీ స్వర్గంగా మార్చడానికి కావలసినటువంటి ఆ శక్తి ఏమిటి అంటే హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి 3 పాదాలు. తత్సవితుర్వరేణ్యం హ్రీం, తత్సవితుర్వరేణ్యం హ్రీం అంటే ఏమిటి, కాలాన్ని వనరుల్ని తయారు చేసేటటువంటిది ఆ సవితాశక్తి. భర్గో దేవస్య ధీమహి, అంధకారాన్ని పోగొట్టేటటువంటి అది తయారైనటువంటి పదార్థాలు. చదువుకోవాలి అంటే పెన్ను ఉండాలి, కాగితం ఉండాలి, పుస్తకాలు ఉండాలి. ఇవి లేవనుకోండి మీరేం చదువుకుంటారు? చదువుకోవాలనే కోరిక ఉందా? నేను చెప్పాలనుకుంటున్నాను ఇది, మీరు ఎవరూ వినటానికి లేరు. నేను ఇలా చెప్పలేను, నేను చదువుకుంటే వెళ్ళిపోతా, అది వేరే విషయం. కానీ ఈ విషయాలు చెప్పాలి అంటే ఈ వనరులు ఉండాలి, ఈ విషయాలు సేవ అవ్వాలి అంటే టేప్ రికార్డర్ ఉండాలి. ఇవన్నీ అంటే శ్రీం సామూహికత. భర్గో దేవస్య ధీమహి ఏం చేస్తుంది సామూహికత? ఏదో ఒక అంధకారాన్ని పోగొడుతుంది. కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీలో ఉన్నటువంటి అంధకారం పోతుంది, ఫిజిక్స్ చదివితే ఫిజిక్స్ క్షేత్రంలో ఉన్నటువంటి అంధకారం పోతుంది, ఏ పుస్తకం చదివితే ఆ పుస్తకము ఏదో ఒక సీక్వెన్స్లో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతుంది. భర్గో దేవస్య ధీమహి. పోగొట్టిన తర్వాత ఏం జరగాలి? క్లీం ఏంటి? తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. అది మన వాళ్ళ అందరి అంధకారాన్ని పోగొట్టాలి. మనం అందరము కూడా ఆ మార్గము వైపు వెళ్ళగలగాలి. మంచిది అని తెలిస్తే సరిపోదు కదా. మన ఆచరణ శూన్యం అవుతుంది. హ్రీం శ్రీం కొదవ లేదు ప్రకృతిలో. కొదవ ఎక్కడుంది అంటే ఆచరణ కొదవ ఉంది. అది ఆచరణ చేయించేటట్టు ఉండేటటువంటి శక్తి ఈ గాయత్రి మంత్రానికి ఉంది. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది ఇంటింటికి తీసుకెళ్ళగలిగాడు ఆయన. అప్పుడు మొదలెట్టినటువంటి దానికి ఎన్ని యుద్ధాలు, ఎన్ని గందరగోళాలు. గాయత్రి మంత్రం అందరు చేయొచ్చా, ఎవరు చేయకూడదు, గాయత్రి మంత్రం వల్ల ఎన్ని గందరగోళాలు అయిపోతున్నాయి. గాయత్రి మంత్రం చేయని వాళ్ళ జీవితాల్లో అసలు ఏ దుఃఖాలు లేవు. ఆ భ్రమ అంతా కూడా దాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ స్థితి తీసుకొచ్చాడు అతను. నెక్స్ట్ పారాగ్రాఫ్. పరంపూజ్య గురుదేవుక ప్రత్యక్ష శరీర్ పురుష ప్రధాంథ పర్ హృదయం అంతఃకరణమే మాకి సత్తా ఓత్ప్రోత్తి. పరంపూజ్య గురుదేవుల యొక్క శరీరము పురుష శరీరం అయినప్పటికీ ఆయన హృదయము అంతఃకరణము తల్లి లాంటి ప్రేమతో కలిసిమెలిసి ఉండేది. ఆయన యొక్క రోమ రోమ్ గాయత్రి మైథ, ఇంకా రోమ్ రోమ్ గాయత్రి మైథ, ఆయన ప్రతి రోమము కూడా గాయత్రి మంత్రముతోనే నిండి ఉండేది. వే ఆద్యశక్తికే సజీవ శ్రీ విగ్రహతే, వారు ఆ ఆదిశక్తి యొక్క సజీవమైనటువంటి శ్రీ విగ్రహము. జీవన్భర్ ఉన్హీ కా లీలాగాన్ కర్నే వాలే ఉన్ దేవ్ పురుష్ కో అంతమే మానే అప్నీ హీ గోద్మే సమాహిత్ కర్లియా. జీవితాంతము కూడా, జీవితమంతా కూడా ఆ తల్లి యొక్క లీలను గానము చేసినటువంటి ఆ మహాపురుషుణ్ణి, ఆ దేవపురుషుణ్ణి చివరికి ఆ తల్లి తన ఊళ్ళోనే చేర్చేసుకుంది. ఇంచేత ఆయన గాయత్రి జయంతి నాడే శరీరం వదిలేశారు. ఆయన మహాప్రయాణసే పూర్వ ఉన్హోని ఘోషణ కీతి జో కార్య స్థూల్ శరీర్ సే సంభవ్ నహీ హువా ఉసిసే లాఖోన్ గుణ కార్య కార. శరీరం వదలక ముందే ఆయన ఏమి ఘోషణ చేశారు అంటే ఏ కార్యము అవుతే ఆయన స్థూల శరీరంతో సంభవము అవలేదు, అంతకంటే 100,000 రెట్లు ఎక్కువ కార్య ఇంకా ఆయన యొక్క కారణ శరీరం చేస్తుంది. అబ్ తక్ జో హో చుకా థా వహీ క్యా కుచ్ కమ్ థా, కానీ ఇంతవరకు జరిగింది తక్కువ. శరీరంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఎక్కువ చేశాడు, కానీ ఆయన ఏం చెప్పాడు, శరీరంతో ఉండి నేను చేసిన దానికంటే 100,000 రెట్లు ఎక్కువ పని నేను చేస్తాను. ఆగే కీతో కల్పన కర సకనాభి సంభవనీయత, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించకూడలేము. ఇంచేత మనం ఊహించేది మన బ్రెయిన్తో, గురువుల యొక్క ప్రణాళిక వాళ్ళ బ్రెయిన్తో వేస్తారు. ఆ తేడా ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. గురువు యొక్క కారణ శరీరం ఏం ఆలోచిస్తుందో నీకు అర్థమైపోయింది అంటే మన గురువు అంత దద్దం అన్నమాట. ఎప్పుడు మీరు ఆ ఊహ రానివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం గురువు యొక్క భవిష్యత్ ప్రణాళికను అర్థం చేసుకోలేము. అంచేత ఎప్పుడు కూడా గురువు యొక్క మార్గంలో నడవదలుచుకున్న వాళ్ళకి ఒకటే ఒక మార్గం ఉంది, కరిష్యే వచనం తవ. నువ్వు చెప్పింది చేస్తాను తప్ప మిగతా రిమించుకుంటా, ఆనందిస్తా, ఓహో ఇది ధర